ధ్యానం కోసం కీర్తన 23వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాను. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డికరయు నీ దండమును నన్ను ఆదరించును. యెహోవా నా కాపరి అని కీర్తనకారుడు ఈ కీర్తన ప్రారంభించి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను అని సెలవిచ్చాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే గాఢాంధకారపు మరణ ఛాయగల లోయలో నేను సంచరించిన, ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకంటే అక్కడ కూడా ఆయన తోడై ఉంటున్నాడు, ఆయన దుడ్డుకర్ర దండము ఆదరిస్తూ ఉంటున్నది. బైబిల్లో చాలా లోయలు కనబడుతూ ఉంటాయి, దగ్గర దగ్గరగా 30 పైనే లోయలు మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని పేర్లు మీకు జ్ఞాపకం చేస్తాను. రావే అనే లోయ, గెరార్ అనే లోయ, జెరెదు అనే లోయ, ఎష్కోల్ అనే లోయ, ఎరుకో లోయ, ఆకారు లోయ, అయ్యాలోను లోయ, మిస్పే లోయ, హిన్నోము లోయ, ఇజ్రాయేల్ లోయ, ఇఫ్తాయేల్ లోయ, ఏలా లోయ, షెరాయు లోయ, గిబియోను లోయ, సుక్కోత్ లోయ, జఫాతా లోయ, బాకా లోయ అనే రకరకాల లోయలు బైబిల్లో మనకు కనబడతా ఉంటాయి. లోయ అనే అనుభవము ఎత్తైన కొండకు, కొండపైన ఉన్న అనుభవానికి అది క్వైట్ ఆపోజిట్. ఎత్తైన శిఖరాలకు అందరూ వెళ్ళాలని ఆశపడతూ ఉంటారు. లోయ అనే అనుభవము పల్లపు ప్రాంతము, చీకటి ప్రాంతము, జీవితంలో బాధ, ఇరుకు, ఇబ్బందితో కూడిన అనుభవాలు. కానీ ప్రతి మానవుడు కూడా లోయ అనే అనుభవం గుండా వెళుతూ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, ఎటువంటి లోయ గుండా జీవితంలో ఎటువంటి సమస్య, ఇబ్బంది, లేక అనారోగ్యము, లేక ఆ లోయ ఎటువంటిదైనప్పటికీ ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలను నడిపించుచున్న దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, అది లోయైన అయినప్పటికీ దావీదు అన్నట్లుగానే మనము అదే మాట చెప్పగలము. గాఢాంధకారపు మరణ ఛాయగల లోయలో ఉన్నా సరే నేను భయపడను అని దేవుని మీద ఆధారపడుతున్నవారు దేవునిని బట్టి, దేవుని స్తుతిస్తూ దేవునిలో ముందుకు సాగగలరు అనే విషయం మనం గుర్తిద్దాం. నిజమే, ప్రతి మానవుడు, మన ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ అనుభవాల గుండా వెళుతూ ఉంటాడు, లోయ అనే అనుభవం గుండా వెళుతూ ఉంటాడు. అనేక సమయాల్లో లోయ లాంటి అనుభవాలు, పౌలు గారికి దేవుడు చెప్పాడు, నేను హెచ్చింపబడుకున్నట్లు ఆ ముళ్ళును నువ్వు నాకు పెట్టి ఉంటున్నావు. అనేక సమయాల్లో లోయ అనే అనుభవము మనము దేవుని కోసం జీవించే జీవితంలో అనుభవాల్లో గర్వం రాకుండా, లేక దేవుని మీద ఆధారపడి ఇంకను నేర్పించుటకు ఆ కష్టకాలాలు కానీ లేక ఇబ్బందికరమైన కాలాలు కానీ మనకు కలుగుతూ ఉంటున్నాయి. కానీ కొన్ని సమయాల్లో దేవుడు ఈ లోయ గుండా ఒకవేళ నన్ను పరీక్షించుటకు, లేక నా విశ్వాసాన్ని శోధించుటకు, లేకపోతే నా ఆధారాన్ని పరీక్షించుటకు పంపాడన్న విషయాన్ని మర్చిపోయినప్పుడు సనుగులు ప్రారంభమవుతూ ఉంటాయి. దేవునిని మనము మర్చిపోయిన వారంగా ఉంటున్నాము. జరిగిన బాధను బట్టి, కష్టాన్ని బట్టి, ఇబ్బందులను బట్టి దేవునికి దూరం అవుతున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ కీర్తన ఒక సండే స్కూల్ అమ్మాయి చదువుతూ అన్నదంట, యెహోవా నా కాపరి అంతే నాకు చాలు అందంట. నిజమే, దేవుడు మనతో కాపరిగా ఉంటే ఇంకంతకంటే మనకి ఏమీ కూడా అక్కరలేదు. మనం గమనించగలము, నిజమే, గాఢాంధకారపు మరణ ఛాయగల లోయలో నేను సంచరించిన, ఏ అపాయానికి భయపడనని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు కొన్ని లోయలను మనం పరీక్ష చేద్దాం. మన జీవితాల్లోని అనుభవాలను బట్టి దేవునిని సంపూర్ణంగా విశ్వసించి ఆధారపడి ప్రభు యొక్క మార్గంలో సంపూర్ణంగా నడిచేవారంగా ఉన్నామా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకునవలసిన వారం ఏంటున్నాం. దేవుని చిత్తమైతే ఒక 5 లోయలు మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 14వ అధ్యాయము పదవచనం. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సుధమ గుమ్మోరోల రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారు కొండకు పారిపోయిరి. సుధమ గుమ్మర ప్రాంతంలో ఇక్కడ ఒక లోయ మనకు కనబడతా ఉంది, సిద్దీము లోయ. నేను భావాల్లోనికి వెళ్ళటం లేదు, ఆ జరిగిన విషయాలను బట్టి మన జీవితానికి మనము దానిని అప్లై చేసుకుని దానిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే సరి చేసుకుని ముందుకు సాగుటకు ప్రయత్నం చేద్దాం. సిద్దీము లోయ ఆ ప్రాంతంలోనే ఒక యుద్ధం జరిగింది. 14 అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే 5 రాజులు 4 రాజులపై పడి యుద్ధం చేసినట్టుగా చూస్తూ ఉన్నాము. ఆ యుద్ధం యొక్క ఫలితమే సుధమ గుమ్మరాలో ఉన్న లోతు కుటుంబం యొక్క యావదాస్తిని కూడా ఆ రాజులు పట్టుకుపోయిన సంగతిని ఒక దాసుడు వచ్చి అబ్రహాముకు చెప్పినట్టుగా ఈ వచనాల్లో మనకు కనబడతా ఉంది. సిద్దీము లోయలో మట్టి కీలు గుంటలు చాలా ఉన్నాయి. ఆ మట్టి కీలు గుంటల్లో తెలియక వెళ్ళిన ఆ సుధమ గుమ్మరాల రాజులు అందులో పడిపోయినట్టుగా నష్టము కలిగినట్లుగా మనం చదువుతూ ఉంటున్నాం. మట్టి కీలు గుంటలు జీవితంలో మనము ముందుకు సాగుచున్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలిసి కొన్నిసార్లు తెలియక రకరకాల గుంటల్లో పడతా ఉన్నాము. మరి ముఖ్యంగా యవనులైన వారు పాపము అనే గుంటలో పడతా ఉంటున్నారు. సుధమ గుమ్మర ప్రాంతము దగ్గర ఉన్న ఈ లోయ పాప భయంకరమైన పాపములో జీవించుచున్న సుధమ గుమ్మరాలు ఉన్న ప్రదేశంలో ఉన్న ఈ లోయ మట్టి కీలు గుంటలు నింపబడినట్టుగా కనబడతా ఉంది. గుంటలుగా బహుశా కనబడటం లేదు, కానీ గుంటలైతే ఉన్నాయి. మట్టి కీలు బహుశా ఇటుకలు తయారు చేయడానికి వాడేవారేమో. ఆ మట్టిని తీసుకువెళ్ళి ఉంటున్నారు, ఆ గుంటలు పడి ఉంటున్నాయి. కానీ సుధమ కుమారుల రాజులు యుద్ధంలో పరిగెడుతూ ఆ గుంటల్లో పడి కొంచెం ఇబ్బంది ఆ సైన్యాన్ని కలిగిన విషయం మనకు కనబడతా ఉంది. ఇదినాన్ని అనేక రకాలుగా మనము సాతానుడు మనలను పాపపు వరల్లో చిక్కుకొనుటకు రకరకాల శోధనల గుండా మనము మనము ప్రవేశిస్తూ ఉంటున్నాము. ఈ సిద్దీము లోయ పాపపు లోయ గుర్తుగా కనబడతా ఉంది. ఇదినాన్న ఎటువంటి పాపపు సంబంధమైన లోయలో నీవు జీవిస్తూ ఉన్నావు? అది నిన్ను నాశనానికి నడిపిస్తూ ఉంటున్నది. నాశనము పాపం యొక్క అంతము మరణము నరకానికి తీసుకువెళ్తూ ఉంటున్నది. కానీ అటువంటి లోయ దగ్గరే ఆ తర్వాత అధ్యాయం చదివినప్పుడు లేక అధ్యాయంలోనే అబ్రహాము ఆ రాజులపై గెలుపొంది లోతు సైన్యాన్ని కూడా లోతు యొక్క సామాగ్రి అంతా కూడా లోతుతో ఉండవలసిన ఆ భార్యలు ఆ పిల్లలందరినీ కూడా విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సహాయమును ఎటువంటి భయంకరమైన పాపములు ఉన్నప్పటికీ దేవుడు నీకు సహాయకరముగానే ఉంటున్నాడు. కాబట్టి నీవు ఎటువంటి పాపములు ఉన్నప్పటికీ నిన్ను రక్షించుటకు యేసు ప్రభువు సిద్ధంగా ఉంటున్నాడు. నీవు పొందవలసిన శిక్ష శిలువలో ఆయన భరించడం ద్వారా నీకు విడుదల కలుగుటకు ఆయన పిలిచి ఉంటున్నాడు. నీ హృదయపు తలుపును కూడా తడుతూనే ఉన్నాడు. ఏ క్షణానైతే నీవు ఆయనను గుర్తించి నీ పాపం యొక్క భయంకరత్వాన్ని గమనించి నీవు ప్రభువును అంగీకరించడం సిద్ధపడతావో ఆయన నిన్ను రక్షించడకు సిద్ధంగా ఉంటున్నాడు. పాపము నుండి విడిపించి చాలండి. సిద్ధీము లోయ పాపపు లోయకు గుర్తుగా కనబడతా ఉంది. ఇది నాన్ని ఎటువంటి గుంటలో నీవు పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నావు, కానీ యేసుప్రభు అక్కడ కూడా నిన్ను రక్షించరకు ఆయన సిద్ధముగొన్న విషయాన్ని మనం గుర్తించాలి. రెండవ లోయ ద్వితీయోపదేశకాండము 1:21 ఒక మాట కనబడతా ఉంది. ద్వితీయోపదేశకాండము 1:21 నుండి చదవమ్మా. ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకుని, ఎష్కోలు లోయ కాదేశు బర్నియా దగ్గరకు వచ్చిన తర్వాత మోషే ఇస్రాయేల్ జనాంగపు గోత్రములో పెద్దవారిని నాయకుల్ని అక్కడ ఏర్పాటు చేసి కనాన్ దేశానికి పంపి ఉంటున్నాడు. ఎష్కోలు లోయకు వెళ్ళి అక్కడ ద్రాక్ష గెలను 2 మనుషులు 1 గెలను తీసుకుని వచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ 12 మంది మనుషులు చెప్పిన వర్తమానములో 10 మంది ఒక రకమైన వర్తమానం ఇచ్చి ఉంటున్నారు, 2 మరొక రకమైన వర్తమానాన్ని ఇచ్చి ఉంటున్నారు. ఇప్పుడు ఆ లోయ దగ్గర ఇస్రాయేల్ జనాంగము ఒక తీర్మానము చేయవలసిన పరిస్థితిలో ఉన్నారు. ప్రభు మీద ఆధారపడి దేవుడు ఎక్కడికైతే నడిపిస్తూ ఉన్నాడో ఆ నడిపించే కనాన్ దేశానికి వెళ్ళగలిగే అవకాశం దేవుడు అక్కడ ఇచ్చాడు, లేక వెళ్ళకుండగా ఆ దేశం యొక్క రిపోర్ట్ని బట్టి 10 మంది చెప్పిన మాటలను బట్టి వెనకకి వెళ్ళే అవకాశం కూడా ఉంటున్నది. ఎష్కోలు లోయ తీర్మానము చేసే ఒక లోయకు గుర్తుగా కనబడతా ఉంది. జీవితంలో అనేకమైన సమయాల్లో రకరకాల తీర్మానాలు మనం చేస్తూ ఉంటాం, కానీ అన్ని తీర్మానాలు మనం మంచికే చేయుచున్నట్టుగా కనబడతా ఉంది. కానీ కొన్ని రకాలైన తీర్మానాల ద్వారా మన జీవితానికి నష్టం కలుగుతూ ఉంది. కొన్ని రకాలైన తీర్మానాలు దేవుని చిత్తములో మనం చేయలేకపోతూ ఉంటున్నాం. కొన్ని రకాలైన తీర్మానాలు మన అనుభవాన్ని బట్టి మనం మనకు ఏదైతే అనుకూలంగా ఉందో ఆ ప్రకారంగా మనం చేస్తూ ఉంటున్నాం. తద్వారా దేవుని చిత్తములో జీవించలేకపోతూ ఉన్నాము. ఇక నిజానికి సుమారుగా 2 సంవత్సరాల కాలములోనే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని కనాన్ దేశపు అంచుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎష్కోలు లోయ దగ్గర వారు ఒక తీర్మానం చేయాలి. కానీ ఆ తీర్మానం చేసే సమయంలో ఎక్కువ మంది ఏదైతే చెప్పారో దానినే నమ్మారు. కానీ తక్కువ మంది దేవుని మీద ఆధారపడి వెళ్దామని చెప్పిన ఇద్దరు మనుషుల యొక్క తీర్మానాన్ని వారు తృణీకరించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. తత్ఫలితంగా కనాన్ దేశంలోనికి వెళ్ళగలిగే వారు 40 సంవత్సరాలు ఆ కనాన్ దేశపు బోర్డర్లోనే అరణ్య ప్రాంతంలోనే తిరిగారు. ఐగుప్తు దేశంలో వచ్చిన పెద్దలు ఎవరు కూడా ఆ కనాన్ దేశం వెళ్ళలేకపోయి ఉంటున్నారు. అరణ్యంలోనే వారు చనిపోయినట్టుగా కనబడతా ఉంది. ఎవరైతే ఇద్దరు మంచి రిపోర్ట్ ఇచ్చారో యెహోషువా కాలేబులు తప్ప మిగిలిన వారందరూ వారు అక్కడే చనిపోయినట్టుగా కనబడతా ఉంది. జీవితంలో అనేక రకరకాలైన పరిస్థితులలో మనము తీర్మానాలు చేస్తూ ఉంటాం. ఈ ఎష్కోలు లోయ అనేది తీర్మానపు లోయకు గుర్తుగా కనబడుతూ ఉంది. జీవితంలో అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, అనేక రకములైన పరిస్థితులలో మనము తీర్మానాలు చేస్తూ ఉంటున్నాం. ఎటువంటి తీర్మానాలు మనము చేయటం కష్టపడతా ఉన్నాము? గత అనుభవాన్ని బట్టి, లేక మనకు అనుకూలంగా ఉండే దానిని బట్టి, లేక అందరూ చేసే తీర్మానాన్ని బట్టి, లేక అందరూ నడిచే మార్గాన్ని బట్టి మనం తీర్మానం చేస్తూ ఉన్నామా? లేక దేవుని వాక్యానుసారమైన దేవుని చిత్తములో ఉన్న, లేక దేవుని చిత్తములో నడుచుటకు తగిన తీర్మానం మనం చేస్తూ ఉన్నామా? అది కొంత ఇబ్బంది అయినప్పటికీ, కొంచెం కష్టమైనప్పటికీ, నమ్ముట కొంచెం అసాధ్యంగా ఉన్నప్పటికీ, లేక మార్గం కొంచెం కష్టతరంగా ఉన్నప్పటికీ దేవుని చిత్తములో వెళ్ళుటకు మనం ఇష్టపడతా ఉన్నామా? 10 మంది అన్నారు, ఏమన్నారు, అక్కడ చాలా బలవంతులైన వారు ఉన్నారు, వారి ముందు మనం మిడతల్లా కనబడుతూ ఉన్నాం, తమ దేశ ప్రజల్నే భక్షించేవారుగా వారు కనబడుతూ ఉన్నారు. నిజమైతే దేవుడు వాగ్దానం చేసిన పాలుదేలు ప్రవహించే దేశమే అని ఉదాహరణకు ఆ గెలను తీసుకొచ్చారు. ద్రాక్ష గెల ఇద్దరు మనుషులు మోసుకొచ్చిన ఆ దృశ్యాన్ని వారు చూచారు. 10 మంది చెప్పిన 12 మంది చెప్పిన మాటలు ఏంటంటే, ఇది దేవుడు ఆశీర్వదించిన స్థలమే, పాలు తేనెలు ప్రవహించే స్థలమే. కానీ 10 మంది ఏమన్నారంటే, మనం అక్కడికి వెళ్ళలేము, మనం వెళితే మనల్ని భక్షించేస్తారు వాళ్ళు, మనల్ని తినేస్తారు వారు. మిగిలిన ఇద్దరు ఏమన్నారు, ఒకవేళ వారు బలవంతులైనా సరే మన దేవుడు బలవంతుడు, మనల్ని నడిపించగలడు, ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక్కడ కూడా నడిపించగలడని, దేవుని మీద ఆధారపడి వెళదామని వారు సాక్ష్యం చెప్పారు. కానీ మిగిలిన వారందరూ కూడా 10 మంది ఎక్కువ మంది చెప్పిన మాటలే నమ్మారు. దేవునికి లోబడలేదు, దేవుని మార్గంలో నడుచుటకు వారు, దేవుని నడిపించే మార్గంలో నడుచుటకు వారు ఇష్టపడలేదు, దేవుని పథకాన్ని తృణీకరించారు. ఈరోజు మన జీవిత వ్యవహారాల్లో దేవుని మాట వినుటకు ఇష్టపడతా ఉన్నామా? దేవుని కొరకు సరైన తీర్మానాలు సరైన సమయంలో చేయగలుగుతా ఉన్నామా? దేవుని మార్గములోనే, దేవుని చిత్తములోనే, అది మన యొక్క కుటుంబ వ్యవహారమైనా, మన బిడ్డల యొక్క వివాహ జీవితమైనా, లేక గృహ నిర్మాణ విషయంలోనైనా, లేక ఆర్థిక వ్యవహారాల్లోనైనా, లేక రకరకాల తీర్మానాలు చేసే సమయంలో దేవునికి ప్రాధాన్యత ఉంటున్నదా? కానీ దేవుడు సహాయం చేయడానికి అక్కడ కూడా వారికి ఉన్నాడు. ఇద్దరూ కూడా యెహోషువా కాలేబులు మనం దేవుని మీద ఆధారపడి వెళదాం అని ఆ ప్రజలందరూ కూడా హెచ్చరిక చేశారు. అయినా ప్రజలు దేవుని మీద ఆధారపడటకు వారు తృణీకరించిన అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్న నీకు సహాయం చేయటకు, గఢాంధకారపు మరణ ఛాయగల లోయ లాంటి ఆ తీర్మానము, ఎస్కోలు లోయ లాంటి తీర్మానం చేసే గడియలలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటున్నాడు, సహాయకరముగా ఉంటున్నాడు. ఆయన వాక్యం మీద, ఆయన చిత్తం మీద, ఆయన విశ్వాసంతో ఆయనను నమ్మి నీవు నీ జీవిత యాత్రలో సరైన తీర్మానాలతో ముందుకు సాగిపోతావా? ఎష్కోలు లోయ తీర్మానం చేసే లోయకు గుర్తుగా కనబడతా ఉంది. మూడవలై చూద్దాం. మార్కు సువార్త 14:32 నుండి చూద్దాం. మార్కు సువార్త 14:32 చదవమ్మా. యేసుప్రభు గెత్సెమనే తోటలో పడిన శ్రమ ఈ వచనాలు కనబడతా ఉంది. కానీ దానికి ముందే ఒక వాగు లేక ఒక లోయ ఆయన దాటి వచ్చి ఉంటున్నాడు. మిగిలిన సువార్తలో ఆ మాట కనబడతా ఉంది, కెద్రోను వాగు దాటి వచ్చినట్టుగా కనబడతా ఉంది. కెద్రోను వాగునే యోవేలు గ్రంథం 3:12 నుంచి 16 కనబడతా ఉంది. యెహోషాపాతు లోయ అని కూడా మనకు కనబడతా ఉంటున్నది. బంగారపు గుమ్మానికి, యెరూషలేములో ఉన్న బంగారపు గుమ్మము, తూర్పు వైపున్న బంగారపు గుమ్మానికి ఎదురుకుండగా ఈ యొక్క లోయ కనబడతా ఉంటున్నది. లోయ ఉంటున్నది యెరూషలేముకు, తర్వాత ఒలీవల పర్వతానికి మధ్యన ఏర్పడిన ఆ లోయే ఈ కెద్రోను వాగుగా ఇది గుర్తించబడతా ఉంది. యేసుప్రభు శిలువ వేయబడక ముందు ఈ లోయ గుండా వెళ్ళి ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినట్టుగా మనకు బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. కెద్రోను వాగు లేక కెద్రోను లోయ, ఈ లోయలోనే సంసోను సమాధి చేయబడ్డాడు, ఈ లోయలోనే సమూయేలు సమాధి చేయబడ్డాడు, ఈ లోయలోనే అబ్షాలోము సమాధి చేయబడ్డాడు. అనేక మంది సమాధులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఈ లోయ దగ్గరికే యేసుప్రభు కూడా రాబోతూ ఉన్నాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ లోయ యేసుప్రభు పడిన శ్రమ మనకు గుర్తు చేస్తూ ఉంది. దీనిని వ్యాలీ ఆఫ్ సఫరింగ్ అని చెప్పొచ్చునేమో. జీవితంలో అనేకమైన విధములుగా క్రైస్తవుడు లేక విశ్వాసి శ్రమను అనుభవిస్తూ ఉంటున్నాడు. ప్రభువును నమ్మిన కారణాన, ప్రభు కోసం యథార్థంగా జీవించిన కారణాన, సద్భక్తితో బ్రతుకుతూ ఉద్దేశించిన కారణాన, లేక సాతాను యొక్క శోధన వలన, రకరకాల విధములుగా క్రైస్తవుడు విశ్వాసి శ్రమను అనుభవిస్తూ ఉంటున్నాడు. శ్రమలో ఇది నాన్న మన యొక్క స్పందన ఏ రీతిగా ఉంటున్నది? శ్రమ గుండా వెలుచు ఉన్నప్పుడు మన జీవితంలో మనము దేవుని ఎడల ఎటువంటి స్పందన కలిగిస్తూ ఉంటున్నాం? రకరకాల శ్రమలు రకరకాల విధాలుగా మనకు కలుగుతూ ఉన్నాయి. సమాజం వలన కలుగుతూ ఉండవచ్చునేమో, కుటుంబం వలన కలుగుతూ ఉండవచ్చునేమో, బంధువుల వలన కలుగుతూ ఉండవచ్చునేమో, లేక మనం నడిచిన మార్గాన బట్టి కలుగుతూ ఉండవచ్చునేమో, లేక కొన్నిసార్లు మన రహస్య పాపాన్ని బట్టి కలుగుతూ ఉన్నాయేమో. ఏదైనప్పటికీ శ్రమలను అనుభవిస్తున్న సమయంలో నీ స్పందన ఏ రీతిగా ఉంది? నీ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉంటున్నది? యోబు యోబు భార్య దేవుని సంపూర్ణంగా నమ్మిన వారే. కానీ శ్రమలలో యోబు ఒక రకంగా స్పందిస్తే యోబు భార్య మరొక రకంగా స్పందించినట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. కానీ శ్రమలోనే లోయగుండా వెళుతూ ఉన్నప్పుడు నీవు దేవుని మీద ఏ రీతిగా ఆధారపడుతూ ఉంటున్నావు, దేవునిని ఏ రీతిగా నమ్ముతూ ఉంటున్నావు, దేవుని యొక్క దేవుని ఉన్న విశ్వాసం ఏ రీతిగా స్థిరపరచబడుతూ ఉందా లేక సన్నగిల్లుతూ ఉందా? యోబైతే ప్రారంభంలో చాలా దృఢముగా కనబడ్డాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. మధ్యలో వచ్చేటప్పటికీ ఒకవేళ భార్య మాటలు బట్టి కానీ లేకపోతే స్నేహితుల యొక్క సలహాల బట్టి కానీ కొంచెం సన్నగిలినట్టు కనబడుతూ ఉంది. కానీ చివరి వచ్చేటప్పటికి మరలా దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం కనబడుతూ ఉంటున్నది. యోబు భార్య అయితే ప్రారంభంలోనే ఈ శ్రమలన్నీ చూసేటప్పటికీ దేవుని దూషించి చనిపోమని యోబుకు సలహా కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ యాకోబు రాస్తా ఉన్నాడు, యోబు శ్రమలలో కూడా ఎంతో ఓపికతో మనకు ఒక మాదిరి కలిగిన జీవితాన్ని కలిగిన వాడిగా యాకోబు మనకు వివరించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇది నాన్న యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. నిజానికి ఆయన మన కొరకు అక్కడ శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు. మనందరి పాపములను ఆయన మీద మోపబడిన కారణాన ఆయన ఎంతో భారముగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ రాబోయే శిలువ శ్రమను గుర్తించుకుంటూ లేక ఎరిగిన వాడై నీ చిత్తమైతే ఈ గిన్నెనైతను తొలగించమని ప్రార్థన చేశాడు. కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని కూడా ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఓ విశ్వాసి, ఇది నా శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు నీ స్పందన ఎరితిగా ఉంటున్నది. కిద్రోను వాగు లేక లోయ ఆయన దాటి శ్రమ పొందుతూ ఉంటున్నాడు. ఇది నాన్న శ్రమ అనే లోయ గుండా వెళుతూ ఉన్నప్పుడు నీవు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి వెళుతూ ఉన్నావా? అక్కడ కూడా యేసు ప్రభు నీకు సహాయకరంగా ఉంటున్నాడు. కీర్తనకుడు అంటున్నాడు, గాఢాంధకారపు మరణ ఛాయ గల లోయ గుండా వెళుతూ ఉన్నా సరే నేను ఏ అపాయానికి భయపడను. నాలుగవ లోయ సమూయేలు మొదటి గ్రంథము 17:14 చూడండి, ఇక్కడ ఏలా లోయ గురించి రాయబడతా ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 17:14. పద్నాలుగవ వచనంలో సౌలును వారును ఇస్రాయేల్ అందరూ ఏలా లోయలో ఫిలిస్తీయులతో యుద్ధము చేయుచుండగా, ఏలా లోయ ఫిలిస్తీయులు ఇస్రాయేల్తో యుద్ధం చేస్తున్న గడియ, ఇక్కడే గొలియాతును దావీదు ఓడించిన లోయది. ఇస్రాయేల్ అందరూ భయపడిపోయిన సమయంలో తన అన్నదమ్ములకు ఆహారాన్ని తీసుకొచ్చిన దావీదు యోగక్షామాలు తెలుసుకొని రావాలని కోరిన తండ్రిని మాటను బట్టి వచ్చాడు. కానీ గొలియాతు మాట్లాడిన మాటలను బట్టి దావీదు యుద్ధం చేయటకు పూనుకున్నాడు. సున్నతి లేనివాడు ఏపాటువాడని గొలియాతు భయంకరమైన ఎత్తులు ఉన్నప్పటికీ ఇస్రాయేల్ జనాంగంలో ఉన్న వీరులందరూ కూడా భయపడినప్పటికీ, సౌలు రాజు కూడా యుద్ధానికి ముందుకు వెళ్ళలేకపోయినప్పటికీ దావీదు ఒక యువకుడైన దావీదు ఆ యుద్ధములో పాలు పొంది గెలిచిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏలా లోయ యుద్ధ లోయకు గుర్తుగా కనబడతా ఉంది. నీవు నేను మన జీవితంలో అనేకమైన పోరాటాల్లో ఇరుక్కొని ఉంటున్నాం. శరీర సంబంధమైన పోరాటం ఉంటే ఉండవచ్చునేమో, కానీ ఆత్మ సంబంధమైన అనేక రకరకాలైన పోరాటాలలో మనం జీవిస్తూ ఉన్నాం. సాతానుడు మనలను ఓడించుటకు రకరకాల విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ జీవటం అనే రకరకాల శోధనలతో మనతో పోరాడుతూ ఉన్నాడు. ఆదాము హవ్వలైతే అదే శోధనలో ఓడిపోయారు, కానీ యేసు ప్రభు అదే శోధనలో దేవుని వాక్యాన్ని బట్టి గెలిచాడు. ఈ దినాన లోకమున్న సాతానుడు అదే ఆయుధాలతో మనతో పోరాడుతూ ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవడమము లేక జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాలలో రకరకాల పోరాటాలు మనము ఎదుర్కొంటూ ఉన్నాం. లేచిన మరుక్షణం నుండి ప్రతి విశ్వాసి కూడా రకరకాల ఆత్మ సంబంధమైన పోరాటములలో మనం ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం, కానీ ప్రార్థనకు సమయం ఉండకుండా ఉంది. బైబిల్ చదువుకుందాం అనుకుంటాం, కానీ బైబిల్ చదివే సమయానికి ఏదో వస్తుంది పని, బైబిల్ చదవలేకపోతూ ఉంటున్నాం. ఎవరికో సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా కానీ సాక్ష్యం చెప్పకుండా మన యొక్క తత్వము కానీ లేక వారు ఏమనుకుంటారో అనే విషయం కానీ రకరకాల విధాలుగా వారికి సాక్ష్యం చెప్పలేకుండా ఓడిపోతూ ఉన్నాం, పోరాటంలో ఉన్నాము. ఏలా లోయ, ఇస్రాయేల్ అందరూ వెనక్కి వెళ్ళినప్పటికీ దావీదు మాత్రం ఎటువంటి యుద్ధ కవచము లేకపోయినా సౌలు రాజు తన యుద్ధ కవచాన్ని వేసుకోమన్నాడు. కానీ సౌలు బాగా ఎత్తరి, దావీదుకి అవి చాలా పొడిగైపోయాయి. తన వాడుకగా ఉండే ఆయుధాన్ని మాత్రమే పట్టుకు వెళ్ళాడు. ఆ వడిసెలతో పాటు 5 రాళ్ళు పట్టుకు వెళ్ళాడు. దేవుడు ఆ ఆయుధాన్నే గొలియాతును చంపుటకు వాడుకున్నాడు. గొలియాతు యొక్క కత్తితోనే గొలియాతు యొక్క తలకాయని నరికివేశాడు. సౌలు రాజు ఏదైతే చేయలేకపోయాడో, ఇశ్రాయేల్ జనాంగం ఏదైతే చేయలేకపోయారో, దేవుని మీద ఆధారపడిన దావీదు అక్కడ యుద్ధంలో గెలుపొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది నాన్న ఏ పోరాటంలో ఉన్నావో నీకు తెలుసు. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నావు, ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తంలో ముందుకు వెళ్ళాలని నడవాలని కోరుకుంటా ఉన్నావు, కానీ నీ శరీరము కానీ నీ స్నేహితులు కానీ లేకపోతే సాతానుడు కానీ లేక లోకము కానీ రకరకాల విధాలుగా నీ ఆత్మీయ జీవితాన్ని అడ్డుగా ఆటంకపరిచే అనేకమైన కార్యాలు నీకు ఎదురుపడతా ఉన్నాయి. వాటిని జయించుకుంటూ ప్రభువులో ముందుకు సాగే విధముగా ఉంటున్నావా? ఈ పోరాటములో దేవుడు ఎల్లవేళడానికి సహాయంగా ఉంటామన్నాడు. అనేక సమయాల్లో దేవుడు తన వాగ్దానం చేశాడు, యుద్ధము చేయవాడు యెహోవాయే అన్న మాట చాలాసార్లు ఇశ్రాయేల్ జనాంగంతో దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. ఇది నాన్న మన పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడే, కానీ మనము యుద్ధము చేయుటకు ఆయనకు అవకాశం ఇస్తూ ఉంటున్నామా? ఆయనే మన జీవితంలో విశ్వాసం, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మనము జయము పొందగలము. అందుకనే అంతకుముందు వారం ఉంటా మన వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాము, లోకాన్ని జయించిన విజయము, లోకాన్ని జయించిన విజయము మీ విశ్వాసమే. మన విశ్వాసం ద్వారా లోకాన్ని జయించగలము. ఇది నాన్న జయ జీవితంలో ముందుకు సాగుతూ ఉంటున్నావా? యేసు ప్రభు బిడ్డగా ఆయన నమ్మిన కారణాన నీకు వచ్చే అనేకమైన పోరాటములలో ఓడిపోయేవాడుగా ఉంటున్నావా, గెలిచేవాడుగా ఉంటున్నావా? పోరాట సమయంలో కూడా ప్రభు నీతో ఉంటున్నాడు, ఆయన నీకు సహాయం చేయటకు సిద్ధంగా ఉంటున్నాడు, ఆయన మీద ఆధారపడతావా? 5వది యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము 25వ వచనంలో ఆకారు లోయ కనబడతా ఉంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ 25వ వచనాలు చదవండి. ఆకారు లోయ, ఆకాను చంపబడిన ప్రదేశము. ఇశ్రాయేలీయులు దీనికి ముందే భయంకరమైన యుద్ధవీరులైన నినివే ప్రజలను, క్షమించండి, యెరికో ప్రజలను జయించి ముందుకు సాగుతూ ఉన్నారు. యెరికో పట్టణము శబ్దమైందని, ఆ పట్టణాన్ని మొత్తం కాల్చివేయాలని యెహోషువా ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి అందరికీ కూడా ఆజ్ఞాపించబడింది. కానీ ఆకాను అక్కడ కనబడిన బంగారు కమ్మె, వెండి పై వస్త్రాన్ని బాగా ఉన్నాయని తన గుడారంలో దాచుకున్నాడు. తర్వాత చిన్న పట్టణము హాయి పట్టణానికి వారు యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేలు ఓడిపోయారు, సైనికులు కూడా కొంతమంది చనిపోయారు. యెహోషువకు అర్థం కాలేదు, బలము కలిగిన యుద్ధ వీరులు ఉన్న యెరికో పట్టణాన్ని మేము జయించగలిగాము, దేవుడు మనకు శక్తినిచ్చాడు, చిన్న పట్టణమైన హాయిని మనం జయించలేకపోయాం, కారణం ఏంటని ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, పాపము ఇశ్రాయేల్ జనాంగంలో ఉంటున్నది, ముందు దాన్ని పరిహరించమన్నాడు. ఎవరు ఒప్పుకోలేదు ముందు, కానీ ఎప్పుడైతే చీటి ఆకాను మీద పడిందో అప్పుడు ఆకాను ఒప్పుకుంటా ఉన్నాడు. నేను శపితమైన దానిని దొంగిలించాను అని అప్పుడు ఒప్పుకున్నాడు. పాపము పరిహరించబడుటకు లేక పాపము తీసివేయబడుటకు ఆకాను కుటుంబము అక్కడ ఆ లోయలోనే చంపబడినట్టుగా కనబడతా ఉంది. ఈ ఆకాను లోయ క్రమశిక్షణకు గుర్తుగా ఉన్న లోయ. దేవుడు తన బిడ్డలను క్రమపరిచేవాడు. అనేక సమయాల్లో దేవుని చిత్తములో, దేవుని మాటలో, దేవుని వాక్యంలో మనం జీవించలేకపోతా ఉన్నాం, తప్పడడుగు వేస్తూ ఉన్నాం, వెనక్కి జారుతూ ఉన్నాం, ఆశించినది ఆశిస్తూ ఉన్నాం, దేవునికి సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగలేకపోతూ ఉంటున్నాం. కనుక ఆయా సమయాల్లో దేవుడు మనలను క్రమపరుచుటకు ఇష్టపడతా ఉన్నాడు. మన బిడ్డలను తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే క్రమపరుస్తూ ఉంటామో, శిక్షిస్తూ ఉంటున్నామో, దేవుడు తన బిడ్డలను కూడా క్రమపరిచేవాడే. కానీ అనేక సమయాల్లో క్రమపరచున్నప్పుడు మనం ఆయనను వ్యతిరేకిస్తూ ఉన్నాం. క్రమపరచబడుటకు ఇష్టం లేక దేవునిని మనము దూరమవుతా ఉన్నాము, దేవునికి దూరమవుతా ఉన్నాం, దేవునిని దూషిస్తూ ఉన్నాం, దేవుని సహవాసానికి దూరమవుతా ఉన్నాము. కానీ క్రమపరచుడు యొక్క ఉద్దేశము మన జీవితాలు ఇంకా మేలుకరమైన, దేవునికి ఇష్టమైన, దేవుని మహిమపరిచే జీవితాలు ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. బంగారము కానీ వెండి కానీ దానిని శుద్ధి చేయుటకు ఎలాగైతే దానిని ఆ పాత్రలో వేసి దాన్ని వేడి చేస్తూ ఉంటారో, దాన్ని కరగబెడతా ఉంటారో, దేవుడు కొన్ని సమయాల్లో మనలోని మలినాలను, పాపములను తీసివేయుట కొరకు, దేవునికి అయిష్టమైన మార్గములలో నుండి మనల్ని శుద్ధి చేయుట కొరకు క్రమపరుస్తూ ఉన్నాడేమో. దానిని బట్టి మనము దేవునికి సంపూర్ణంగా లోబడుతూ ఉన్నామా? అందుకని హెబ్రీ సంఘానికి రాస్తూ అన్నాడు, హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం అన్నాడు కదా, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు. ఆయన హెచ్చరికను మరచితిరి, శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. 11వ వచనం అంటాడు, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. ఆకోరులోయ, దేవుడు క్రమపరుస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు జనాంగాన్ని, తప్పు చేసిన వారిని అక్కడ శిక్షిస్తూ ఉన్నాడు. ఇది నాన్న, దేవుడు మనలను శిక్షిస్తున్నప్పుడు మనం ఆయనకు లోబడతా ఉన్నామా? ఒకవేళ ఆయన శిక్షించక ముందే మన జీవితాన్ని క్రమపరుచుకున్నటి ద్వారా, ఇంకనూ దేవుని చిత్తంలో నడుచుకున్నటి ద్వారా, దేవుని మార్గములలో జీవించడం ద్వారా ఆయన క్రమపరిచే జీవితం నుండి ఇంకా మనము ముందుకు సాగగలము. ఆ కొరులోయ ఇది నాన్న, దేవుడు శిక్షించే సమయంలో దేవునికి సంపూర్ణంగా లోబడుతూ ఉన్నామా? సిద్ధిములోయ పాపాన్ని గుర్తుగా కనబడతా ఉంది, పాపపు జీవితానికి. ఎష్కోలులోయ తీర్మానం చేసే లోయ గుర్తుగా కనబడతా ఉంది. కెద్రోనులోయ మనము దేవుని కోసం పడే కష్టమును బాధను చూపిస్తూ ఉంది. ఏలాలోయ యుద్ధ భూమిని చూపిస్తూ ఉంటున్నది. ఆకోరులోయ మనలను క్రమపరిచే జీవితాన్ని చూపిస్తూ ఉంటున్నది. ఇది నాని ఏ అనుభవం గుండా వెళుతూ ఉన్నావు, ఏ అనుభవం గుండా నడుచుకుంటా ఉన్నావు? కానీ దావీదు చెప్పిన మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు, అది మరణ ఛాయ గల లోయ అయినప్పటికీ, అది ఎటువంటి లోయ అయినా సరే ఆయన మనతో ఉన్నాడు. ఆయన దండం వలన ఆదరిస్తూ ఉంది. ఆయన మనకు ఎల్లవేళలా తోడైన దేవుడు. ఆయన సహాయాన్ని ఎల్లవేళలా కోరుకుందామా? ఆయన యందు సంపూర్ణ విశ్వాసంతో ఎటువంటి లోయ అనుభవకుండా ఉన్నప్పటికీ ఆయనతో కలిసి నడుద్దామా? కళ్ళు మూసుకుందాం. వీలైన వారందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఏ లోయ అనుభవకుండా ఇది నన్ను వెళుతూ ఉన్నావు, కానీ నీ లోయ అనుభవంలో దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దూరంగా వెళుతూ ఉన్నావా? నీ లోయ ఎటువంటిది కష్టంగా కనబడతా ఉన్నా, నిన్ను ఆదుకునే దేవుడు నీ దగ్గరే ఉంటున్నాడు. దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థన చేస్తావా? పాపపు లోయలు ఉన్నట్లయితే దేవుని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎవరైనప్పటికీ, క్రమంగా మందిరానికి వస్తూ ఉన్నప్పటికీ ప్రభువుని ఇంతవరకు నమ్మకపోతే, ఆ మట్టి కీలు లాంటి గోతుల్లో పడుతున్న అనుభవంలో పాపంలో చిక్కబడిన జీవితం ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువుని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు నమ్ముకుంటావా? కానీ తీర్మానం లోయలో